ఈ ప్రత్యేకమైన దినం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ప్రభు యొక్క శిలువ మరణాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రపంచం యావత్తు కూడా ప్రభు పాదాల వద్దకు రావటం, ఆ శిలువను స్మరించుకోవడం, ఈ ఆ శిలువలో ప్రభు చేసిన రక్షణ కార్యం, ఆ చివరిలో ప్రభు మాట్లాడిన 7 మాటలను జ్ఞాపకం చేసుకోవడం మనందరికి తెలుసు. ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసానికి మూల పునాది యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే, ఒకవేళ మనం ఎలా అనుకుంటున్నామేమో, ఆ ప్రభు భూమి మీదకి వచ్చింది పరలోక జ్ఞానాన్ని తెలియపరచడానికి, లేదా ఆ ప్రభు భూమి మీదకి వచ్చింది స్వస్థతలు అద్భుతాలు చేయడానికి, లేకపోతే ఆ ప్రభు భూమి మీదకి వచ్చింది ఆ ఈ కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం, లేకపోతే అనగారిన ప్రజల్ని ఆదరించటం, చీకట్లో ఉన్న వారికి వెలుగు, ఇట్లా ఎన్నో ప్రభు రావటం వల్ల భూమి మీద మానవాళికి మేలైతే జరిగింది. కానీ ఒక్క మాటలో ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారు అన్న మాట మనం అర్థం చేసుకుంటే, ఆయన పేరే రక్షకుడు. ఆయన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తారు అన్నది ముఖ్యంగా ప్రభు భూమి మీదకి రావడం వెనకాల ముఖ్య ఉద్దేశం. ప్రజలను పాపము నుండి రక్షిస్తారు అన్న మాట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన సిలువ మరణం, ఆయన సిలువ మరణం అది క్రైస్తవ్యానికి మూల పునాది, క్రైస్తవ్యానికి మూల పునాది. ఆయన మరణం, సమాధి, పునరుద్ధానము, ఆయన ఆరోహణం అది చాలా కీలకమైన ఘట్టాలు, చాలా కీలకమైన ఘట్టాలు. అందుకే లోకమంతా ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నమ్ముకోవాలి. చాలా దేవుళ్ళు ఉన్నారు కదా, చాలా మత విశ్వాసాలు ఉన్నాయి కదా, అన్ని మత విశ్వాసాల కన్నా క్రైస్తవ విశ్వాసాలకున్న ప్రత్యేకత ఏంటంటే, చాలా మంది దేవుళ్ళుగా కనబడుతున్నారు, చాలా మతాలు భూమి మీద ఉన్నాయి, కానీ ఒక్క క్రైస్తవ విశ్వాసం మాత్రమే, ఒక్క క్రైస్తవ విశ్వాసం మాత్రమే మానవుని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గాన్ని మనం చూడగలం. అన్ని విశ్వాసాలు మనకేం చెప్తున్నాయంటే, చాలా విశ్వాసాల్లో విశ్వాసులు లేకపోతే భక్తులు దేవుణ్ణి అన్వేషిస్తూ ఉంటారు. ఒక్క క్రైస్తవ్యంలో మాత్రమే దేవుడు మానవుని అన్వేషించుకుంటూ ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ మూల ఘట్టం, ఆ కీలకమైన ఘట్టం సిలువ బలియాగమై ఉండగా, ఆ సిలువ నుంచి కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ లోకసువార్త 23:26-49 వరకు వైద్యుడే లోక సిలువలో జరిగిన విషయాలను ఆయన కూలంకషంగా రాసుకుంటూ వెళ్తా ఉన్నాడు. మీరు సమయం తీసుకుని, ఈ దినము ప్రత్యేకమైన దినం కాబట్టి, 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ఘట్టాలు ఎట్లా రాయబడ్డాయి అంటే, మనం ఏమంటామంటే ఆ కల్వరి నుంచి గొల్గొత్త వరకు ప్రయాణం అంటాం. ఆయన కల్వరి ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన మొదలుకొని గొల్గొత్తలో చివరిగా ఆయన ప్రాణ విడిచిన సన్నివేశం వరకు 4 సువార్తల్లో సువార్తకులు ఏం రాస్తున్నారు అన్న దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తే అది ప్రత్యేకంగా ఉంటది. అయితే ఈ మనం 4 సువార్తలు ధ్యానం చేయడం కుదరదు, అలాగే 7 మాటలు ధ్యానం చేయడానికి కూడా ఈ ఉదయకాల సమయం కాదు. కనుక ప్రభు చిత్తమైతే వచ్చే వారం అంతా కూడా మనం 7 మాటల మీద ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లాగే ముఖ్యమైన గమనిక, గుడ్ ఫ్రైడే ఆరాధన, మీరందరూ ఆరాధన తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మనం 11:00 నుంచి 3 గంటల వరకు ప్రత్యేకంగా 4 గంటల పాటు గుడ్ ఫ్రైడే ఆరాధనని రాత్రి సిద్ధపరచాము. అది మీకు ఆల్రెడీ డైలీ డివోషనల్ గ్రూప్ లో కూడా ఉంది. 11 కల్లా ఉదయం ఆరాధన ప్రారంభమవుతుంది. దాన్ని 3 పార్ట్లుగా సెగ్రిగేట్ చేసి మొదటి పార్ట్ లో సిలువ ధ్యానాన్ని ఒకరు పంచుకుంటారు. దాని తర్వాత ఒక 40 నిమిషాల పాటు అందరం కూడా ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో శుక్రవారం సహజంగా ఉపవాసం ఉండడం అలవాటు, ఈ ప్రత్యేకమైన శ్రమదినం, ప్రభు మనందరి కొరకు సిలువ ధరించిన దినం, సిలువ మీద ప్రాణం పెట్టిన దినం కాబట్టి 3 గంటల తర్వాత ఎట్లాగా మీరు భోజనం చేయొచ్చు, మన ఉపవాసంతో దినమంతా గడపటం, ప్రార్థన పూర్వకంగా రావటం, ప్రపంచం కొరకు దేశం కొరకు మొదపెట్టడం అవసరం కాబట్టి అట్లా ప్లాన్ చేస్తాం. ఆ తర్వాత 2వ వర్తమానం మరొక బ్రదర్ జాషువా బ్రదర్ మరి సంఘం ఎక్కువ కొన్ని మాటలు పంచుకున్న తర్వాత మరొక 4 నిమిషాలు అందరికి కూడా ప్రార్థన గడుపుతాం. అదొక 40 నిమిషాల వర్తమానం తర్వాత చివరిగా దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేయడానికి నేను వర్తమానం తీసుకున్న తర్వాత చివరి ఒక 40 నిమిషాలు మొత్తంగా 4 గంటలు కూడా సక వాక్య ధ్యానంలోను సక ప్రార్థనలోను అలాగే పాటలు అట్లా ప్లాన్ చేస్తాం. దయచేసి కలవడానికి ప్రయత్నం చేయండి. ఏది ఇబ్బంది పెట్టినట్లుగా మధ్యాహ్నం అయితే ఈ పొరపాటు జరగదని మళ్ళా ఒప్పుకుంటా ఉన్నారు. మనం లూకాసు వార్త నుంచి త్వరగానే సమయం లేదు, ఎక్కువ సమయం మనం పాటలు గడిపాము, ఆలస్యం అయిపోయింది. త్వరగానే మనం కొన్ని మాటలు చూద్దాం. ఈ లూకా భక్తుడు వైద్యుడైన లూకా ఆ సిలువ ఘట్టాన్ని రాసిన దాన్ని చాలా మంది పరిగణలోకి తీసుకుంటారు. కారణం ఏంటంటే ఆయన పామరుడు కాదు, మత్తయి పామరుడు, మార్కు పామరుడుగా మనం తీసుకున్న లూకా పామరుడు కాదు, ఆయన వైద్యుడు. ఆయన సిలువ మరణాన్ని ధృవీకరించాడు. ఆయన ఎట్లా సిలువ మరణాన్ని ధృవీకరించాడు అన్న విషయాలు ఈ 22-23వ అధ్యాయంలో కీలకంగా రాయబడ్డాయి. మనం అన్ని మాటలను తీసుకోలేం కానీ ఒక 4 మాటలు ఈ లూకా 23వ అధ్యాయము 26వచనం నుంచి 49వచనం వరకు రాయబడిన మాటల నుంచి ఒక 4 మాటలు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నారు. మనం 26 నుంచి 49 వరకు రాయబడిన మాటలో ఒక 4 మాటలను మనం ధ్యానం చేద్దాం. మన సిలువ మీద ప్రభు పలికిన 7 మాటలుగా చెప్పుకునే 7 మాటల్లో మొదటి మాట కూడా ఈ వాక్య భాగంలో ఉంది, 7వ మాట కూడా ఈ వాక్య భాగంలో ఉంది. 34వచనం ఆ మాట చూస్తాం. యేసు, తండ్రి మీరేమి చేయించున్నారో విరగరు గనక వీరిని క్షమించమని చెప్పను. వారు అది మొదటి మాట. తర్వాత 47వ వచనంలో చివరి మాట, 7వ మాట కూడా ఇక్కడ రాయబడింది. శతాధిపతి జరిగినది చూచి మనం అది 46లో ఉందన్నమాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. కాబట్టి 7 మాటల్లో 2 మాటలు కూడా ఈ పోర్షన్ లో ఉన్నాయి. మనం 7 మాటలు ధ్యానం చేయడానికి వెళ్ళటం లేదు, కానీ ఈ 26 నుంచి 49 వరకు రాయబడ్డ లేఖన భాగం నుంచి 4 మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, సిలువ మానవ యొక్క సిలువ పాపం యొక్క వికృతి రూపాన్ని మనకు ప్రదర్శిస్తుంది. సిలువ వద్ద మనం ఏం చూస్తామంటే మానవుని యొక్క పాపం ఎంత భయంకరమైందో చూడగలం. నా లైన్ లో కలిసిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి నా లైన్ లో కలిసిన బ్రదర్ ఎవరి నెంబర్ ఉంది మ్యూట్ లో పెట్టుకోండి. కాల్ మ్యూట్ లో పెట్టుకోండి. మిగతా వాళ్ళు సబ్ లైన్ లో మ్యూట్ లో పెట్టుకోండి. మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒకసారి మార్చుద్దాం. ఈ సిలువ మానవుని యొక్క పాపం ఎంత విస్తృతమైందో ప్రదర్శిస్తుంది. 2, పాపం పట్ల దేవుడిచ్చే తీర్పు, పాపం పైన దేవుడి తీర్పు ఎంత తీవ్రమైందో కూడా సిలువ చూపిస్తుంది. 3, సిలువ పాపి పట్ల దేవుని ప్రేమ ఎంత అపారమైందో తెలియజేస్తుంది. 4, పాపి రక్షకుడిని సిలువ మనందరికి చూపిస్తుంది. దయచేసి ఈ 4 మాటలను రాసుకుని 4 మాటలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది పాపం యొక్క వికృతి రూపం ఎట్లా ఉంటుందో సిలువ మనకి ఈ లేఖన భాగంలో చూపిస్తా ఉంది. మనం యేసుక్రీస్తు ప్రభు కొరకు ఒక మాట చెప్పాలంటే ఆయన గురించి ఇట్లా రాయబడింది చేసుకోండి బ్రదర్. కాలు నీటిలో పెట్టుకోకపోతే రిటార్డింగ్ పాడు అవుతుంది, నీటిలో పెట్టుకోండి. హెబ్రి పత్రిక మన ఇక్కడికి వద్దాం, ఒక మాట చూసుకుని మళ్ళా వద్దాం. హెబ్రి పత్రిక 7:26 ఇలా రాయబడింది, 7:26 హెబ్రి పత్రిక 7:26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులను చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును అన్న మాట రాయబడింది. ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయనైతే క్వైట్ ఆపోజిట్, మానవునికి ఆయనకి ఎంత ప్రత్యేకత ఉందో. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపంలో చేరనివాడు. అలాంటి పవిత్రుడైన ప్రభు ఏ ప్రజల కొరకు సిలువ ఎక్కాడు అన్నది 23వ అధ్యాయంలో లోక ఇట్లా చూపించాడు. ఇక్కడ 4 కేటగిరీలు మనం తీసుకుందాం. 23వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దామా. 35వ వచనం ప్రజలు నిలుచుండి చూచుచుండరి, తర్వాత మాట అధికారులు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తను తానే రక్షించుకున్నని అపహసించిరి. ఎవరు ఈ అధికారులు? యూదామత అధికారులు. ఎవరు అధికారులు అంటే యేసుక్రీస్తు ప్రభుని కల్లారా చూసిన వారు, నీ వల్ల సూచిక్రియ చూడగోరుతున్నాము అన్నవారు. వారి కళ్ళ ముందు ఆయన అద్భుతాలు చేశాడు. వారి కళ్ళ ముందు ఆయన 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. వారి కళ్ళ ముందు ఆయన చనిపోయిన వాడిని లేవనెత్తాడు. ఆయన వారి కళ్ళ ముందు కుంటి వారికి, గుడ్డు వారికి ఆయన కాళ్ళిచ్చినట్లుగా, కళ్ళిచ్చినట్లుగా వారు చూశారు. వారు కల్లార యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ, లేకపోతే భౌతికమైన సహాయము, ఆయన బోధించిన బోధలు కూడా విన్నారు. ఆ విని కూడా సిలువ దగ్గర వారు ఏం మాట్లాడుతున్నారంటే, వీడు దేవుడు ఏర్పరచు, ఇతరులను రక్షించాను అన్న మాట అంటున్నారు. ఇతరులను రక్షించాను మేము చూసాం, కన్ఫర్మ్. కానీ ఆయన వరకు విశ్వాసం లేదు, కానీ ఇలా అన్నారు, ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఇలా తను తాను రక్షించుకున్నని అపహసించిరి. అధికారులు, యూదామత అధికారులు ఆయన కార్యాలు కలార చూసినప్పుడు కూడా ఆయన విశ్వాసం లేక ఆయన అపహసిస్తా ఉన్నారు. ఎంత ఘోరమైన హృదయ వైఖరో మనం అర్థం చేసుకోవాలి. 2వ కేటగిరీ మనం చూస్తున్నాం, ఎవరు అంటే సైనికులు. 36వ వచనం వాస్తవంగా సైనికులు ఆయన సిలువ వేశారు అన్నదాన్ని సరే మరి పిలాతు ఆజ్ఞాపించాడు కనుక ఎవరు మన అనలే కదా సైనికులు, పోలీసులు అనుకుందాం, మనకు బాగా అర్థం కావడం కొరకు. మన అనలే కదా, మన సహజంగా ఏం చేస్తాం, పైవారు ఏం చెప్తే అది చేయాలి, ఏ ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులు పాటించాలి, అంతవరకు ఏం తప్పు కాదు. కానీ ఈ సైనికులు పైవారు సిలువ ఏమన్నారు కాబట్టి ఆయన కొట్టి సిలువ కప్పగించినట్టు కనబడదు. వారు ఓవర్ యాక్షన్ అంటాం కదా, మనం ఓవర్ యాక్షన్ అంటాం కదా. ఎంత ఓవర్ యాక్షన్ చేశారంటే, ఆయనేమి నేరం చేసి కట్టుబడ్డవాడు కాదు, ఆయనేమి బరబ్బాకి సాటైన వాడు కాదు, బరబ్బ బందిపోడు దొంగ, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన మీద ఏ దోషం కూడా ప్రూవ్ కాలేదు, పిలాతు లాంటి వాడే ఈయన ఎందు ఏ దోషం నాకు కనబడతలేదు అన్నాడు. అలాంటి ప్రభు పట్ల వారు ఎంత క్రూరంగా ప్రవర్తించారో వాక్యంలో లూక ఆవిష్కరిస్తా ఉన్నాడు. 36వ వచనం అంతటి సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకోనమని ఆయనను అపహసించిరి. అధికారులు ఆయన అపహించారు, ఈ సైనికులు ఆయనకి దత్తిక అన్నప్పుడు కనీసం నీరు ఇవ్వడానికి కూడా మనసు లేనంత కఠినంగా మానవ హృదయం కనబడతా ఉంది. ఎంత ఘోరమైందో మానవ హృదయం, ఎంత ఘోరమైందో మానవ హృదయం. వారు ఆయనకి చిరకనిచ్చారు, 2 ఆయన్ని అపహసిస్తా ఉన్నారు, ఆయన అపహసిస్తా ఉన్నారు. 3వది 39వ వచనంలో 39వ వచనంలో మనం చూస్తున్నాం. 39వ వచనంలో వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు సిలువ మీద దొంగ. ఎంత దొంగ అంటే సిలువ వేయదగినంత దొంగ. మరి ఎన్ని రోబరీలు చేశాడు, ఎంత ఘోరంగా ప్రవర్తించాడో మనకి అంత క్లారిటీ లేదు. కానీ సిలువ వేయదగిన వ్యక్తిగా కనబడుతున్నదంటే ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నాడో. అలాంటి దొంగ పవిత్రుడు నిర్దోషి అయిన ప్రభుని దూషించాడు అన్న మాట అక్కడ రాయబడింది. వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు అన్నాడు. ఇక్కడ లోక రెండవ నేరస్తుడు దూషించాడు అని రాయడు. కానీ మత్తయి సువార్త 27:44 ఇద్దరు దూషించినట్లుగా రాయబడింది. మార్కు సువార్త 15:32 అక్కడ కూడా ఇద్దరు నిందించినట్లుగా రాయబడింది. అంటే ఇద్దరు దొంగలే సిలువ వేయదగిన నేరాలు చేసిన దొంగలు. ఆ దొంగలు కూడా ప్రభుని దూషిస్తా ఉన్నారు. ఇంకా ఇలా అన్నారు, ఏదో విధంగా ఒకవేళ అయితే నువ్వు దేవుడి అయితే అయ్యో, కానీ సిలువు నుంచి నిన్ను తప్పించుకో, మమ్మల్ని కూడా తప్పించు, ఎస్కేప్ అయిపోద్దాం, పారిపోద్దాం, ఏదో ఒక చేయగలిగితే చెయ్యి అని చెప్పి ఆయన్ని దూషిస్తూ ఆయన అపహసిస్తున్నట్లుగానే కనబడుతున్నారు. నిద్దును మనం చూస్తున్నాం, అధికారులు ఆయన దూషించారు, సైనికులు ఆయన దూషించారు, సిలువ మీద ఉన్న ఆ ఇద్దరు దొంగలు కూడా ఆయన దూషించారు. మరి జన సమూహం ఎట్లా కనబడుతున్నారు? జన సమూహం ఈ లేఖన భాగంలో ఎట్లా కనబడుతున్నారు? మనం చూస్తే ప్రియులారా, రాయబడిన మాట 35వ వచనంలో ఇలా రాయబడింది, ప్రజలు నిలువబడి చూచుచుండివి. ఏం చేస్తున్నారు? సెల్ఫీ అన్నమాట. అలవాటు అయిపోయింది కదా ఈరోజు, ఆయన మునిగిపోతున్నాడు మునిగిపోతాడు, ఆ రోడ్డు మీద అయిపోయి బ్రెడ్ గారు బాధపడుతున్నాడు బాధపడతారు. లైట్ ఎలికేస్ట్ ఇవ్వాలన్నమాట, లైట్ దిగాలి, అంత పండగ చూడ్డం. మీరు వచ్చారు, ఆయనే తప్పు చేశాడు, ఎందుకు సిలువ వేస్తున్నారు? ఇదంతా అనవసరం. వాడు టైం పాస్ చూస్తున్నారు, చోద్యం చేస్తున్నారు. ఇంకా ఒక మాట ప్రజల కోసం, జనుల కోసం రాయబడిన మాట ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఎంత భయంకరంగా మనకు కనబడుతుందంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 16:22 పిలాతు స్వయంగా తీర్పు తీరుస్తున్న పిలాతు ఇలా అన్నాడు, ఏదో విధంగా యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెడదామని. ఆ పండుగను ఆధారం చేసుకుని, మరి పండుగలో ఒకరి విడుదల చేయటం వాడుకు కదా, మరి మీరు కోరుకుంటే మీ రాజును వదిలిపెడతాను అని, రాజు కావాలా బరబ్బా కావాలని అడుగుతున్నాడు. బరబ్బా ఎవరట? 16వ వచనంలో ఆ కాలం ముందు బరబ్బా అని ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. ఎవరు? ప్రసిద్ధుడైన ఖైదీ, మరొక సువార్తకుడు బందిపోటు దొంగ అని రాస్తాడు బరబ్బానే. బందిపోటు దొంగ, ఆస్తిని దోచుకున్నవాడు, ప్రాణాలు తీసినవాడు, భయంకరుడైన బరబ్బా ఉన్నాడు. అయితే పిల్లాత్ అన్నాడు, మరి ఎవరిని విడుదల చేయాలి చెప్పండి, నేను ఎలాగా మీరు బరబ్బాను వద్దంటారు, వాడు సమాజానికి మంచివాడు కాదు, పైగా యేసులో ఏ పాపం లేదు కాబట్టి, ఏ దోషం నాకు కనబడలేదు కాబట్టి యేసును కావాలనుకుంటారని అతను అందుకే 18వ వచనం చివరి అంటాడు, ఎలాగనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించితురని అతడు ఎరిగి ఉండేను. పిలాతుకు అర్థమైంది తీర్పు తీర్చిన తర్వాత ఆయన బోధలకి ఆయన మాటలకి అసూయపడి ఈ అధికారులు అప్పగించారు తప్ప సిలువ వేయదగినంత నేరం కానీ శిక్షించాల్సినంత నేరం ఆయన ఏమీ చేయలేదని పిలాతు గుర్తెరిగి అన్నాడు, బరబ్బాను విడుదల చేయాలా యేసుని విడుదల చేయాలంటే. ఏమన్నారట ప్రజలు? ఏమన్నారట? ఈ మాట మానవ హృదయ యొక్క పాపం ఎంత ఘోరమైందో, మానవ హృదయ స్థితి ఎంత భయంకరమైందో ఆవిష్కరిస్తా ఉంటది. అక్కడ రాయబడిన మాటలో 20:21 అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవనని మీరు కోరుచున్నారని వారిని అడగగా, వారు బరబ్బానే అనిరి. దొంగ ఇద్దరు జోడట సరిపోయింది. సరిపోయింది. మానవ సమాజం చీకటి సమాజం, లేకపోతే వారి క్రియలు చీకటివు కనుక, యోహాను సువార్త 3:19 అంటారు, వారి క్రియలు చీకటివు కనుక వారు వెలుగును ప్రేమించుక చీకటినే ప్రేమించిరి అంటాడు అక్కడికి అందుకెళ్త. అవును అవును, మనకి నీతిమంతుడు వద్దు, మనకి పరిశుద్ధుడు వద్దు, మనకి పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న ఆ సావనుడు వద్దు. ఎవరు కావాలి? బరబ్బనే కావాలి, బరబ్బనే కావాలి మనకు సూటు, మన సరిపోయిన వాడు. అందుకే ఎలక్షన్స్ లో మనం ఎవరిని గెలిపిస్తాం, ఎలక్షన్స్ లో ఎవరిని గెలిపిస్తాం, ఎవరైతే మనకు సరిగ్గా సరిపోతాడో, ఎవరు మన మాటలతో మోసగిస్తాడో వాళ్ళని గెలిపిస్తా ఉంటాం. ఆ తర్వాత నాన్నకి ఖర్చుకుంటాం కదా. అక్కడ 22వ వచనంలో అంటున్నాడు, మరైతే క్రీస్తుని ఏం చేయమంటారు చెప్పండి? బరబ్బాను కావాలన్నారు, మరి క్రీస్తుని ఏమైనా ముక్కు తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టి వదిలిపెట్టినా అన్నాడు. వాళ్ళు ఏమన్నారట? 22వ వచనం. పిలాతు, అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేతునని వారిని అడగగా, సిలువేయమని అందరూ చెప్పిరి, సిలువేయమని అందరూ చెప్పిరి. అందుకు అధిపతి అంటున్నాడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడగగా, వారు సిలువేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. వారి మాటలే గెలిచాయి, వారి మాటల ప్రకారంగానే ఆయన సిలువకు అప్పగించాడు పిలాతు. లేఖను ఈ సిలువ మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, మానవ హృదయం ఎంత ఘోరమైందో, మానవుని వైఖరి ఎంత పాపభూయిష్టమైందో, అధికారులు హృదయాలు ఎలాగున్నాయో చూసాం, సైనికుల హృదయాలు ఎలాగున్నాయో చూసాం, ఆ దొంగల హృదయాలు ఎట్లా ఉన్నాయో చూసాం, జనుల హృదయాలు ఎట్లా ఉన్నాయో చూసాం. సిలువ ఆవిష్కరిస్తున్న సన్నివేశం పాపం ఎంత వికృతమైందో సిలువ మనకు చూపిస్తా ఉంది. రెండవది, సిలువ మనకు చూపిస్తుంది పాపాన్ని దేవుడు ఎట్లా చేస్తున్నాడు, పాపాన్ని దేవుడు ఎట్లా చేస్తాడో కూడా సిలువ ఆవిష్కరించింది. ఆ సిలువ దగ్గర ఉన్నవారు ఆయన సిలువేయమని అధికారులు కానీ అందరూ కానీ అప్పగించారని మనం చూసినప్పుడు, పాపాన్ని చూస్తూ దేవుడు చేతులు కట్టుకుని కూర్చుంటాడా? పాపం చేస్తూ మానవ సమాజం వెళ్ళిపోతాడంటే దేవుడు ఏమి పత్తి పట్టినట్టుగా ఉంటాడంటే, లేదు. పాపం మీద, దుర్నీతి మీద, సకల దుర్నీతి మీద దేవుని ఉగ్రత పరలోకం నుంచి మండుతుంది. దేవుని ఉగ్రత పరలోకం నుంచి మండుతుంది. సిలువ మనకేం చూపిస్తుందంటే, సిలువ దగ్గర రాయబడిన ఆ మాటలు చూద్దాం. లూకాసు వార్త 23:27 ప్రభు అన్న మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. లూకాసు వార్త 23:27 గొప్ప సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకునుచు దుఃఖించుచున్న చాలా స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైన చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోను మమ్మను తప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. ఆయన ఏమంటున్నాడో మీకు అర్థమవుతుందా? నా కోసం ఏడవద్దు, మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు దాకా మీరు అనుకున్నారు పిల్లలు లేని తల్లి శాపగ్రస్తురాలు, పిల్లలున్న తల్లి ఆశీర్వాదం పొందిన స్త్రీ అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పాపమును బట్టి, యెరూషలేము యొక్క పాపమును బట్టి ప్రజల యొక్క పాపమును బట్టి దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. పాపం వల్ల జీతం మరణం, ఇదిగో పాపం ఇంత ఘోరంగా ఉంది కనుక యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకంటే ఒక దినం వస్తుంది, తల్లులు పిల్లల చావులు చూడలేక నేను ఎందుకు కన్నానా అని ఏడ్చే దినం వస్తుంది. తల్లులు ఈ యెరూషలేము పట్టణస్థులు ఈ రోజు బరబ్బను విడుదల చేయండి, బరబ్బను విడుదల చేయండి. కేకలు వేసిన వారు యేసును సిలువేయనని కేకలు వేసిన వారు, నువ్వు యేసు అయితే నువ్వు రక్షించుకుని అపహసించిన సైనికులు, ఇదో వీడు ప్రజలను రక్షించాడు వీళ్ళు వీడు రక్షించుకోలేడని ఆయన అపహసించిన అధికారులు అందరి మీద, అందరి పాపం మీద ఆయన ఉగ్రత మండుతా ఉంది, ఆయన ఉగ్రత మండుతా ఉంది. కాబట్టి అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటది అంటే ముప్పై వచ్చిన అన్నాడు, అప్పుడు మా మీద పరుడని పర్వతములతోనూ మమ్మల్ని కప్పుడని కొండలతోనూ చెత్త సాగుదురు. అంటే చావును వెతుక్కొని పరిగెట్టే దినాలు, చావును వెతుక్కొని పరిగెట్టే దినాలు వస్తాయన్నాడు. నిజంగా యెరూషలేము పాపాన్ని దేవుడు ఆయన క్షమించిన వాడు కాదు. ఆయన యెరూషలేము ఆ ప్రజలు ఆ అధికారులు ఆ సైనికులు చూపించిన వికృతమైన చేష్టను బట్టి దేవుడు వారిని అంత ఈజీగా వదిలిపెట్టినట్లుగా చరిత్ర చెప్పటంలా, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ నీరో చక్రవర్తి చేత రోము పట్టణం పట్టబడింది, 4 నెలలు ముట్టడి వేయబడింది. ఈరోజు 21 డేస్ క్వారంటైన్ అన్నారు. ఇది మన ప్రభుత్వమే మనకిచ్చిన సూచనలు, 21 రోజులు మీరు ఇంట్లోంచి బయటకు రావద్దు అన్నారు. అప్పటికే మన ఇబ్బంది పడకూడదు కదని చెప్పి పాలు పప్పులు అన్ని అందుబాటులో రావడానికి అన్ని సదుపాయాలు కల్పించారు. అన్ని సదుపాయాలు కల్పించిన ఈ దినాలే కష్ట దినాలుగా మనకుంటే శత్రులు ముట్టడి వేస్తే ఆ దినాలు ఎట్లా ఉంటాయి ఊహించండి. 1 రోజు 2 రోజులు కాదు, 4 నెలలు ముట్టడి వేశారు, పట్టణాన్ని పట్టుకున్నారు, ప్రాకారాలు కాల్చివేశారు, దేవుని మందిరాన్ని కాల్చివేశారు. తిరుగుబాటుదారులు ఎవరైతే తిరుగుబాటు చేశారో 11 లక్షల మంది యూదులను చంపినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. నిర్దాక్షిణ్యంగా కరోనా చచ్చిపోయిన వాళ్ళ లెక్క కాదు, కత్తి చేత చంపబడ్డ వారి లెక్క 11 లక్షల మంది. మరి చచ్చిపోకుండా బ్రతికిన వాళ్ళు ఏమైనా వదిలిపెట్టారంటే లేదు, వారందరూ బానిసలు, కట్టి బానిసలు. వారి చేత మట్టి పని చేపించారు, వారి చేత పట్టణాలు కట్టించుకున్నారు. అది ఆయన ఉగ్రత యెరూషలేము మీద పడింది, దయచేసి ఈ మాట అర్థం చేసుకుందాం. ఒక ఆయన అలా అన్నారట, ఆ మాట విన్నప్పుడు మరలా నేను ఒకసారి ఆలోచించాను. ఈయన ఉదయాన్ని వాక్యం చెప్తున్నాడు, ఆయన దేవుడు ఉగ్రత కలిగిన వాడు, దేవుడు కోపపడతాడు, దేవుడు ఎంతో ప్రాముఖ్యమైన దేవుడిని భయంకరుడైన దేవుడిగా వాక్యంలో చూపిస్తున్నారు అన్న మాట అన్నారట. నిజమే, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన ప్రేమ మన బ్రతికింపు చేస్తుంది. అలాగని చెప్పి ఆయన కోపం లేదని కాదు, ఆయనకు కోపం రాదని కాదు, ఆయన ఉగ్రత ఎంత భయంకరమైందంటే ఆయనే సాక్షాత్తు మాట్లాడుతున్నాడు, 30వ వచనంలో ఇలా అన్నాడు, మా మీద పరుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొరడాలతోనూ జనులు చెప్పసాగుదురు. దేవుడు పాపమును చూస్తూ ఊరుకునేవాడు కాదు. సిలువ పాపాన్ని ఎంత ఘోరమైందో ఆవిష్కరిస్తే ఆ సిలువ దగ్గరే పాపం పట్ల దేవుని ఉగ్రత ఎంత భయంకరమైందో కూడా సిలువ దగ్గర మనం చూడగలుగుతా ఉన్నాం. 3వ మాట మనం చూడడానికి ప్రయత్నం చేస్తే పాపుల పట్ల దేవుని ప్రేమ ఎంత అపారమైందో కూడా సిలువ మనం చూపిస్తా ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయమే 34వ వచనంలో ఆయన సిలువలో పలికిన మొదటి మాట ఇట్లా రాయబడుతుంది, యేసు తండ్రి వీరేమి చేయించున్నారో విడుదల గనుక వీళ్ళు క్షమించమని చెప్పాను. ఆ మాట మీకు అర్థమైందా? ఆయన అపహసించిన అధికారులు, ఆయన అపహసించిన సైనికులు, ఆయన సిలువేయండి సిలువేయని కేకలు వేసిన జనులు, ఆయన్ని దూషించిన ఆ సిలువిదున్న ఇద్దరు బంధువులు, ఆయన అన్నాడు వీరు అమాయకులు ప్రభువా, వీరికి ఏం చేస్తున్నారు వీరికి తెలియదు ప్రభువా అన్నాడు. వాళ్ళని పాలు తాగే పిల్లల ఏం చేస్తున్నారో తెలీదా? ఆయన ప్రేమ ఆయన ప్రేమ మన క్షమాపణ కోరుతా ఉంది. ఆయన ప్రేమ మన క్షమించమని కోరుతుంది అని సిలువ జ్ఞాపకం చేస్తా ఉంది, జ్ఞాపకం చేస్తా ఉంది. నిజంగా ఆయన ప్రార్థన యెరూషలేముకి 30 సంవత్సరాల గడువు ఇచ్చింది, 30 సంవత్సరాలు సుమారు గడువు ఇచ్చింది. 30 సంవత్సరాల పాటు యెరూషలేము పట్టణం క్షేమంగానే ఉంది. ఆయన క్షమించమన్నాడు కనుక దేవుడు దీర్ఘశాంతము, వారి మార్పును కోరుతూ ఆయన ఉగ్రత యెరూషలేము పట్టణము రోమ సామ్రాజ్యం చేత పట్టబడడం ఆలస్యమైంది. 70లో రోమా సామ్రాజ్యం చేత పట్టబడింది, సిలువ వేసింది మనం 30 అనుకుంటే 30 నుంచి 70 వరకు 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడు? అపోస్తలను లేవనెత్తాడు. పెంతెకొస్తే దినం సంభవించింది. అపోస్తల చేత అద్భుతాలు, మహత్కార్యాలు చేయబడ్డాయి. వారి కళ్ళ ముందే అద్భుతమైన సంగతులు బోధించబడతా ఉన్నాయి. వారి కళ్ళ ముందే ఆశ్చర్య కార్యాలు చేయబడ్డాయి. వారు మారడానికి ఎంత మంచి అవకాశం అంటే మీరు సిలువ వేసిన యేసుని దేవుడు లేవనెత్తాడు, ఆయన సజీవుడయ్యాడు, ఆయన క్రీస్తుగా అభిషేకించాడు. ఆయన వల్ల మాత్రమే మనందరికీ రక్షణ ఉందని వారు బహాటంగా ప్రకటించారు. అయితే పెంతెకొస్తే దినమందు మనం చూస్తున్నాం పేతురు ప్రసంగానికి 3,000 మంది మార్చబడ్డట్లుగా మనం చూస్తున్నాం, తర్వాత 4,000 మంది, తర్వాత ఊళ్ళు మార్చబడ్డట్టుగా మనం చూస్తున్నాం. మారిన వారు కొద్ది మందే, మారిన వారు అనేకులు. సిలువ దగ్గర మనం ఏం చూస్తున్నామంటే పాపి పట్ల దేవుని యొక్క అపారమైన ప్రేమ. సహజంగా దైవ నియమము పాపం వల్ల వచ్చే జీతము మరణం. 6:23 రామపత్రికలో మనం చూస్తాం పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపానికి వేరొక ప్రాయశ్చిత్తం లేదు, వేరొక తప్పించుకునే మార్గం లేదు. పాపం చేశాడంటే అతడు మరణించాల్సిందే అనేది దైవ నియమం. అయితే యేసు యొక్క సిలువ లోక పాపాల నిమిత్తము ఆయన మరణం అనుభవించాడు అని జ్ఞాపకం చేస్తుంది. మనమందరము మన పాప కర్మను బట్టి, మన పాపమును బట్టి, మన ఆలోచనను బట్టి, మన క్రియను బట్టి సిలువ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే మన తలంపులకి ఆయన మన శిక్షించాలనుకుంటే మన తలంపులకి ఆయన కలకి ముందు కిరీటం, మన చేతులు చేసిన పాపపు క్రియలకి మన చేతులకు సీల కొట్టబడాల్సి ఉంటే లోక పాపాలు మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్లగా మనందరి కార్యాల నిమిత్తము ఆయన చేతులకి సీలలు. మన నడకలు, మన త్రవ తప్పిపోయిన వారం కదా, మన మార్గం తప్పిపోయిన వారం కదా, తప్పిపోయిన మన పాదాలకు శీల కొట్టబడాల్సి ఉంటే మనందరి పక్షంగా పావనుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, ఏ పాపం ఎరగని ఆ ప్రభు యొక్క పాదాలకి శీలలు కొట్టబడ్డాయి. మన శరీర కోరికలు, మన దురాలోచనలు, మన భయంకరమైన శరీర కోరికలు తీర్చుకోవడానికి మన పాపపు పడకలు, మన పాపపు ఆశను బట్టి మనం ఎంతగా అయితే ఈ శరీరాన్ని ప్రేమించి దీన్ని సంతోషపెట్టడానికి ప్రాకులాడేమో దాన్ని బట్టి ఆయన ఒళ్ళంతా జల్లెడ, ఆయన వీపు నాగలు చాలువలే దున్నబడ్డది, ఆయన పక్కలో పొడవబడింది. సిలువ ఏమావిష్కరిస్తుందంటే అందరి పాపానికి మరణమే శిక్ష అయితే దేవుని ప్రేమ అందరిని రక్షించడానికి దేవుడే ఆ మరణాన్ని మ్రెంగడానికి, దేవుడే ఆ మరణాన్ని స్వీకరించడానికి, దేవుని కుమారుడు ఆ మరణాన్ని స్వీకరించడానికి అందరి పక్షంగా ఒకడుగా నిలబడ్డట్లుగా మనం చూస్తాం. ఈ మధ్య కరోనా వ్యాధి సమయంలో డాక్టర్ల యొక్క త్యాగాలు, పోలీసుల కంటే ఎక్కువగా డాక్టర్ల యొక్క త్యాగాలు చూపించడానికి చాలా వీడియోస్ యూట్యూబ్ లో పంపిస్తున్నారు కదా, నిన్న దిన ముందు చాలా ఒక వీడియో వచ్చింది, మీరు అందరు చూసే ఉంటారు. ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కొరకు కూతురు బండి మీద ఉండి ఏడుస్తా ఉంది, వాంగే వాంగే అని చెప్పి అమ్మ రమ్మని చెప్పి ఏడుస్తా ఉంది. తల్లి బిడ్డకి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది, వెళ్ళిపో వెళ్ళిపో నేను రాను, నేను వస్తే నాకేదైనా నా వద్ద ఈ కరోనా వైరస్ ఉంటే అది నా పిల్లకి అంటుకోకూడదని ఆ తల్లి పిల్లన దూరం పెట్టేసింది. ఎంత త్యాగమో దేవత, రెండు చేతులు పెట్టి దండం పెట్టాలి. మనం మాట్లాడుతున్నాం కదా, చిన్న చిన్న త్యాగాల్ని గొప్పగా మనం చేస్తుండగా ప్రభు నిన్ను రక్షించడానికి నన్ను రక్షించడానికి పావనుడు పరలోకవాసి సింహాసనాశీనుడు ఆయనకు అక్కర్లేదు, ఆయనకు అవసరం లేదు, ఆయన నరుడిగా మానవుడిగా రావలసిన అవసరం లేదు, కానీ ఆయన ప్రేమ ఆయన్ని బలవంతం చేసింది. అందుకే యోహాను సువార్త 3:16 మనకు తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఏ లోకాన్ని? పాడు లోకాన్ని. ఏ లోకాన్ని? పాపపు లోకాన్ని. ఏ లోకాన్ని? ఆయన సిలువేమో బరబ్బను విడిపించండి అని ఆయనకు వ్యతిరేకంగా కేకలు వేసే లోకాన్ని. ఏ లోకాన్ని? ఆయన్ని ఘోరంగా హింసించిన పాపపు లోకాన్ని ఆయన ప్రేమించి ఎవరును నశింపక నిత్య జీవం పొందాలని ఏమివ్వాలనుకున్నాడు? ఏం మేలు చేయాలనుకున్నాడు? మన పాపం వలన దేవుని ఉగ్రత మన మీద మండుతూ ఉండగా ఆయన మన పాపులుగా కాదు ఎంత అమాయకులుగా చూస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఆయన మనల్ని నాశనం నుండి, నరకం నుండి, ఉగ్రత నుండి, రెండవ మరణం నుండి తప్పించడానికి ఆ ప్రభు ఆయన నశింపక పైగా నిత్య జీవం పొందాలని ఏమివ్వాలనుకున్నాడు? ఎవర్లాస్టింగ్ లైఫ్, ఎటర్నిటీ ఇవ్వాలనుకున్నాడు, నిత్యత్వం ఇవ్వాలనుకున్నాడు. మనం నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన తన కుమారుని అనుగ్రహించానని యోహాను భక్తుడు 3:16 రాయబడిన మాట మన అందరూ తెలుసు కదా. సిలువ మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించి అన్నాడు. ఎవరి కొరకు ప్రభు సిలువను ధరించాడు? ఎవరి కొరకు ఆయన శ్రమలు ఓర్చుకున్నదంటే, లోకమును ఎంతో ప్రేమించాలన్న మాట మనకు అర్థం కాదు. మనంతరంగాన్ని మనం చూడాలి. ఆయన ఆకర్షించిన అధికారులు ఎవరు? మనమే. ఆయన కొట్టి ఆయన ఆకర్షించిన సైనికులు ఎవరు? మనమే. మాకు బరబ్బా కావాలి. వీళ్ళు సిలువలను కేకలు వేసిన ఆ జనులు ఎవరు? నేనే. మనమే. ఆయన తల మీద ముళ్ళ తిరుగుతూ రావడానికి ఎవరి తలంపులు కారణం? నా తలంపులే. ఆయన పక్కలో బల్లెకి చోటు ధరించడానికి ఎవరి పాపం కారణం? నా పాపమే. ఆయన చేతుల్లో కాళ్ళల్లో చేళ్ళు కట్టబడ్డానికి ఎవరి కారణం? నేనే. నా పాపపు క్రియలే, నా పాపపు నడకలే. ఆయన వీపు నాగల చాలు బుణబడ్డ కారణం ఎవరంటే, నేను. నా శరీర కోరికలే. నన్ను సిలువ వేయాలి, నన్ను ఏలగట్టాలి, నా చేతుల్లో చేళ్ళు కట్టబడాలి. నన్ను ఆ శిక్షకు నేను పాపుల్ని. కానీ నా ప్రభు, మన ప్రభు మనందరి దోష శిక్షను ఆయన భరించాడు అని యెషయా గ్రంథం 53:10 ఆయన ఎంత అద్భుతంగా ఆయన ప్రేమను వర్ణిస్తా ఉన్నాడో గ్రంథకర్త 53:10 చదివితే ఆశ్చర్యకరమైన మాటలను మనం అక్కడ చూస్తాం. మర్చిపోయి ఒక రెండు మాటలు చూసి మన సమయం అవుతా ఉంది, త్వరగా ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక రెండు మాటలు చూద్దాం. యెషయా గ్రంథము మూడవ అధ్యాయానికి వస్తే యెషయా గ్రంథము 53వ అధ్యాయానికి వస్తే అక్కడ రాయబడిన మాటలు ఐదవ వచనం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టుబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది, ఆయనకి దెబ్బలు మనకు స్వస్థత, ఆయన దెబ్బలు మనకు స్వస్థత, పాపం మనది గాయాల ఆయనకి, దోషాలు మనవి నలగొట్టబడింది ఆయన, అందుకే ఆయన గాయపరచబడ్డాడు నలగొట్టబడ్డాడు అన్న మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే రోకట్లో ధాన్యం నలగొట్టబడ్డం ఎలా ఉంటుందో, ధాన్యం నలగొట్టబడ్డం ఎట్లా ఉంటుందో, ఆ తొట్టిలో ద్రాక్షాలు కాళ్ళకు తొక్కబడడం ఎట్లా ఉంటుందో, మనం చెరుకు గడ ఆ రసం పీల్చబడ్డానికి ఆ మిషన్ లో పెడతా ఉంటే 4 సార్లు మడత పెట్టి పెడతాడు సరే మొత్తం బయటకు రావడానికి చివరికి రక్తము నీరు ఏమి లేదు, ఆ రక్తం అంతా భారతేశాడు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరి కోసం 4వ వచనం ఇలా రాయబడింది. 4వ వచనం ఇట్లా రాయబడింది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను, ఆయనను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనొందిన వాణిగాను మనం అతన్ని ఎంచుకుని ఆయన మొత్తబడ్డాడు, ఆయన బాధించబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన ఎందు 2వ వచనంలో అంటాడు స్వరూపమైనను సొగసైనను లేదు. చూడడానికి కొన్నిసార్లు మనం అంటాం కదా రోడ్ యాక్సిడెంట్లో కొన్ని టైర్ తల మీద ఎక్కి వెళ్ళిపోతే ఆ కుర్రు పగిలిపోయి ఆ బ్రెయిన్ రోడ్డు మీద పడ్డప్పుడు ఎవరైనా ఆ సంఘటన చూడగలమా? మన వల్ల కాదు, మనం భరించలేం, మనం చూడలేం ఆ ఘోరమైన యాక్సిడెంట్ ని మనం చూడలేం. అది చూడదగలేనిదంటే అది అర్థం. ఆయన చూడలేనంత స్వరూపమైన సొగసైన లేదు, చూడనందని వాడుగా ఆయన ఉన్నాడు అన్న మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన పోల్చుకోవడానికి ముఖ కవలికలు లేవు, ఆయన చూడడానికి అక్కడ చర్మం కనబడే ప్లేస్ ఎక్కడ లేదు. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ లో ఎంత రియల్ గా తీసినప్పటికీ అంతకంటే ఘోరమైంది. చూడడానికి పోల్చుకోవడానికి ఆకారం ఏమీ లేనంత రక్తకు ముద్దగా ఆయన మార్చబడ్డాడు, రక్తం అంతా కార్చబడింది, ఆయన దేహమంతా ముద్దైపోయింది. ఆయన పావనుడు, పరిశుద్ధుడు, ఏ దోషం చేయని వాడు, కానీ ఎవరి కోసం ప్రాణం పెట్టాడు, ఎవరి కోసం సిలువెక్కాడు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటే పాపుల రక్షకుడుగా ఆయన మనకి ఆవిష్కరించబడతా ఉన్నాడు. సిలువ మానవుని యొక్క పాపం ఎంత ఘోరమైందో చూపిస్తుంది. సిలువ మానవుని మీద పాపం మీద దేవుని ఉగ్రత ఎంత భయంకరమైందో చూపిస్తుంది. సిలువ దేవుని ఉగ్రతకు పాత్రుడైన మానవుణ్ణి కట్టించడానికి దేవుని ప్రేమ ఎంత అపారమైందో చూపిస్తుంది. చివరిగా ఈ మాట చూసి, ఈ 2 మాటలు చూసి మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సిలువ లోక రక్షకుణ్ణి పరిచయం చేస్తోంది, లోక రక్షకుణ్ణి సిలువ సాక్ష్యమిస్తుంది ఆయన లోక రక్షకుడని మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకే లోకా సువార్త 23వ అధ్యాయంలోనే ఇలా అన్నాడు పిలాతు, ఇలా అంటున్నాడు 23వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే పిలాతు ఇలా అన్నాడు, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదు. ఆయన ఎవరట? ఏ నేరం చేయనివాడు. 14-15 వచనాల్లో ఇలా అన్నాడు, ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా వద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీదట ఇతన్ని విమర్శింపగా మీరితల మీద మోకిన నేరముల్లో ఒక్కటైనా నాకు కనబడలేదు, ఒక్క నేరం కూడా కనబడలేదు అన్నట్టే రెండవ వచనం. మూడో మారు అతడు, ఎందుకు ఇతను ఏ దుష్కారం చేశాను, ఇతను ఎందు మరణమకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక అన్నాడు. మూడు మార్లు పిలాత్ అంటున్నాడు విచారించిన వాడు ఎంక్వైరీ చేసిన వాడు ఏ నేరం, ఏ దోషం, ఏ దుష్కార్యం ఆయనలో లేదు అన్నాడు. నలభై ఒకటో వచనంలో సిలువ మీద ఉందని అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదం చేయలేదు, ఏ తప్పిదం ఈయనలో లేదు. నలభై ఏడో వచనంలో ఆ శతాధిపతి అంటున్నాడు, శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడు. పిలాతు మాటలు మనం విన్నాం, పక్కనే ఉన్న దొంగ మాటలు మనం వింటున్నాం, ఆ సిలువ వేయడానికి ఆ దానంతటికి ఇన్ఛార్జ్ గా ఉన్న ఆ శతాధిపతి మాటలు వింటున్నాం. నిజముగా నీతిమంతుడు. ఆయనలో ఏ పాపం లేదు. లోక పాపాలు తీసివేయబడాలన్నా, లోకమంతటిని రక్షించాలన్నా ఎవరు మరణం తగినది? ఎందరో నాయకుల కోసం మనం వింటాం కదా, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ కొరకు ఆయన నిరాహార దీక్ష చేసి చనిపోయాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ సాధించాడు, ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ కి స్వేచ్ఛనిచ్చింది, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి కారణమైందని మనం ఆయన మరణాన్ని మనం పొగుడుతాం కదా. కానీ లోకమంతటిని రక్షించాలంటే వాక్యం చెప్తామన్న సత్యం, లోకమంతటిని రక్షించాలంటే బలిని ఏం చెప్తుందంటే దేవునికి బలిగా అర్పణగా అర్పించాలంటే బలి పశువు ఎలాగుండాలట, ఏ దోషం ఉండకూడదు, ఏ లోపం ఉండకూడదు, ఏ కలంకము కూడా బలి పశువుకు ఉండకూడదు. ఏ పాపం లేనివాడే ఒక పాపం రక్షించగలడు. మన కోర్టులో ముద్దాయికి షూరిటీ ఇవ్వాలంటే ఆ షూరిటీ ఇచ్చేవాడు ముద్దాయి కాకూడదు, షూరిటీ ఇచ్చేవాడి మీద కేసులు ఉండకూడదు. ఏ కేసులు లేకపోతేనే అతను షూరిటీ చెల్లుతుంది. లోకంలో ప్రజలందరినీ తప్పించాలంటే ఎవరు సాగిన వారు, ఎవరు సరిపోతారు అని అన్వేషిస్తే ఎవరు కనబడతారు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవుడు ఆయన సింహాసనం కూర్చొని మోషే సిలువెక్కు అని చెప్పడానికి మోషే చాలినవాడా, అబ్రహాం సిలువెక్కు అని చెప్పడానికి అబ్రహాం చాలినవాడా, దావీదును సిలువెక్కు అని చెప్పడానికి దావీదు చాలినవాడా? ఎవరు చాలినవారు కాదు. ఆ ప్రభువే, ఆ పావనుడే, ఆ పరిశుద్ధుడే, అంత ప్రేమ కలిగిన వాడు ఆయన వచ్చి అందరి పాపాలను ఆయన భరించి, అందుకే సమయం కాదు కాని ఎప్పుడు దేనికి నో చెప్పని యేసు ఈ సిలువ దగ్గర నో అన్నాడు, తండ్రి నా వల్ల కాదు, ఈ గిన్నె తాగటం నా వల్ల కాదు, సాధ్యమైతే తొలగించి అన్నాడు. 22వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం, నా వల్ల కాదు, ఈ గిన్నె నా వద్ద నుంచి తొలగించి అన్నాడు. ఎందుకంటే అఘోరమైన శ్రమ, మానవుడు తట్టుకోలేనంత శ్రమ, దేవుడు భయంకరమైన ఉగ్రత ఆ సిలువ దగ్గర మనకు కనబడుతుంది. కానీ ఆ ప్రేమ, దేవుని ప్రేమ ఉగ్రతను, శ్రమను, మరణాన్ని, శిక్షను ఆయన తీసుకొని మనకు జీవాన్ని ఆయన ఇచ్చాడు, అందుకే లోకరక్షకుడు ఎవరు అంటే ఆయనే. ఏ పాపం లేనివాడు. ఎవరి కొరకు ఆయన చనిపోయాడు? రోమపత్రిక 5వ అధ్యాయము 8-11 వచనాల్లో ఇలా రాయబడింది. రోమపత్రిక 8వ అధ్యాయము 8-11 వచనాలు ఇలా రాయబడింది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని వివరిస్తున్నాడు. కాబట్టి ఆ పైన నీతిమంతుల కొరకు 7వ వచనం అన్నాడు, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాడు కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపు వచ్చును. కాని దేవుడు ఎవరి కొరకు చనిపోయాడు? 8వ వచనం అన్నాడు, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలాగనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడుదుము అన్నాడు. సిలువ 4 విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మన పాపం ఎంత ఘోరమైంది, ఘోరమైన మన పాపం మీద దేవుని ఉగ్రత ఎంత భయంకరమైంది. అయితే అందరూ ఆ ఉగ్రతకు పాత్రులమై ఉండగానే దేవుడు అందరికి విడుదల మార్గంగా చేసిన ఆయన ప్రేమ చేత చేసిన విమోచన కార్యాన్ని మనం చూస్తాం. ఆ విమోచన కార్యానికి తను తాను అర్పించుకున్న రక్షకుడైన ప్రభువుని ఈ 4 మాటలు అక్కడ చూస్తున్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగించాలనుకుంటున్నాను. సిలువలో గొప్ప రక్షణ కార్యం ఆయన జరిగించాడు. అలాగని చెప్పి లోకంలో ఎవరికి శిక్ష లేదని కాదు, ఎవరికి తీర్పు లేదని కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం మనం చెప్తా ఉంది, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదన్నాడు. ఎవరికి మాత్రమే, ఎవరికి మాత్రమే విమోచన, ఎవరికి మాత్రమే భాగ్యం అంటే క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే ఏ శిక్షావిధి లేదు. ఆయన సిలువ కార్యం చేసిండగా, ఆయన విమోచన కార్యం చేసిండగా, ఆయన పాద రక్తాన్ని చిందించిండగా మనం ఆయన పాదాల వద్దకు వచ్చి మనం ఆయన స్వరక్షకుడిగా అంగీకరించి మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకోకుండా ఇంకా మనం పాపులుగా జీవిస్తూ ఉంటే మాత్రం ఆయన మనల్ని క్షమించువాడుగా లేదు. మన క్షమించి 2 మాటలు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చెప్తున్న మాట, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. ఎరుసలేని శ్రమ ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని ఉగ్రత ఎంత భయంకరమైందో, ఎంత భయంకరమైందో దేవుని ఉగ్రత వరించి చూశారు. కారణం 40 సంవత్సరాల పాటు అపొస్తలులు బోధించిన 40 సంవత్సరాల పాటు ఎందరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అయ్యో ఎరుసలేమా, అయ్యో ఎరుసలేమా, మారు మనసు పొందు అన్న మారు మనసు పొందని ఆ ప్రజలను దేవుడు వదిలిపెట్టలేదు. ఆ 70లో రోమా సామ్రాజ్యం చేత ముట్టడి వేయబడింది. 1637లో నికోలస్ చేత ముట్టడి వేయబడింది. 1846లో కనిపెట్ చేత ముట్ర వేయబడింది. దేవుడు పాపాన్ని ఓర్చుకోలేనంత ఉగ్రత కలిగిన వాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంజరపు చెట్టు కోసం ప్రార్థించినట్లుగా 1 సంవత్సరం ఈ సంవత్సరం నువ్వు గడువిస్తే నేను మరలా ప్రయాసపడతాను, అది ఫలించినా సరే ఫలించలేదా దాన్ని నరికి వేయను అన్నాడు. ఈ రోజు లోకం మీదకి గొప్ప శ్రమ, కరోనా వైరస్, కరోనా వ్యాధి ప్రపంచ దేశాన్ని అతలాకుతులం చేస్తుంది. ఉగ్రతను మనం చూస్తున్నాం, అక్కడ ప్రేమను కూడా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమ అందరి మరణం కోరుకోవట్లేదు. ఈ శ్రమ ద్వారా అనేక మంది మారతారని ఆయన ప్రేమ బలవంతం చేస్తుంది, ఆయత్తుపరుస్తా ఉంది, ఆయన వైపు తిరగడానికి అవకాశం ఇస్తా ఉంది. అయినా మన హృదయాల్ని కఠినపరుచుకుంటా ఉంటే ఆయన ఉగ్రతను మనం రుచి చూడక తప్పదు. ఆయన ఉగ్రతను భరించడం మన వల్ల కాదు. కాబట్టి ప్రియులారా, ప్రేమను మనం దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టుగా మనం తీసుకుంటున్నాం. ప్రేమను అందరికీ రక్షణ, అందరికీ విడుదల, అందరు తప్పించబడతారనుకుంటున్నాం. అది ఎవరైతే క్రీస్తు యేసునందున్నారో వారికి మాత్రమే శిక్షావిధి లేదు. ఆ క్రీస్తు ఇంత గొప్ప త్యాగాన్ని చేసి ఆయన మనకి డోర్ ఓపెన్ చేసిందిగా, మనం డోర్లో ప్రవేశించకుండా బయట తిరుగుతా ఉంటే మనం తప్పించబడతాం అనుకోవడం వచ్చి పగట కల మాత్రమే. కాబట్టి పిల్లరా, ఆయన ప్రేమ అపారమైంది, అలాగే ఆయన ఉగ్రత భయంకరమైంది. ఆయన ఎవరు నశించాలి అనుకోవట్లేదు, అందరూ మారు మనసు పొందాలి అనుకుంటున్నారు. కాబట్టి ప్రభు పాదాల వద్దకు వచ్చిన మనం ధన్యులు, ప్రభువులో ఉన్న మనం ధన్యులు. కానీ మనకి ఇవ్వబడ్డ గొప్ప బాధ్యత సిలువ ప్రేమను మిగతా వాళ్ళకి పరిచయం చేయటం. ఆ దూరిలోకి వచ్చిన మనం అందులో నిలబడి ఇది రక్షణ మార్గం, ఇదే విమోచన మార్గము, ఈ మార్గంలో నెమ్మదుంది, ఈ మార్గంలోనే దేవుని ఉగ్రత నుంచి తప్పించబడగలము, ఈ మార్గంలోనే పాతాలకు భయంకరమైన ఆనవతి నుంచి విడిపించబడగలము, ఈ మార్గంలోకి మీరు వస్తారా అని మన మిగతా వారిని సిలువ మార్గంలోనికి, కలవరి మార్గంలోకి ఆహ్వానించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రభు సిలువలో అన్ని శ్రమలు పొందిందిగా మనం అనుకుంటున్నాం, నేను ఫోన్ చేస్తే విసుక్కుంటున్నాడు, నేను ప్రార్థనకు రమ్మంటే సనుక్కుంటున్నాడు, నా సరిగ్గా నాతో మాట్లాడతలేదు, నాతో ఫ్రెండ్షిప్ సరిగ్గా చేయట్లేదని ఏమనుకుంటారో, అమ్మో ఏమనుకుంటారని చెప్పి చిన్న చిన్న వాటికే మనం ప్రభు ప్రేమను పరిచయం చేయడానికి మన ఇబ్బంది పడుతున్నామే. మనం చూసి ప్రభు అలా అనుకున్నాడా? మనం చూసి ప్రభు అలా అనుకున్నాడా? ఆయన మన కొరకు సర్వమును విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు. దేవుడితో సమానంగా ఉండుట భాగ్యము అనుకోలేదు, కానీ ఆయన దాన్ని విడిచిపెట్టాడు. ఆయన సిలువ అన్నిటినీ ఆయన విడిచిపెట్టి భూమి మీదకి దిగి వచ్చి సిలువ మీదకి ఎక్కి ఉండగా ఆయన కొరకు మనం మన ఈగోను విడిచిపెట్టలేం, ఆయన కొరకు మనం మన గౌరవాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, ఆయన కొరకు మనం ఒక నింద, ఒక శ్రమ, ఒక అవమానం మనం భరించలేకపోతా ఉన్నాం. కానీ మనం మాత్రం రక్షించబడ్డాం అనుకుంటున్నాం, పొరపాటు కదా. ఆయన ప్రేమ మన బలవంతం చేస్తూ ఉండగా ఆయన సిలువ సువార్తను అనేక మందికి అందించాలని ఉదయం ప్రభు మాట్లాడుతూ ఉండగా ఒక పక్క లోకంలో లక్షలాది మంది వ్యాధిగ్రస్తులు, నిన్నటి వరకు 90,000 మంది మరణానికి వెళ్ళిపోయారు, కౌంట్ చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకి 70,000, 80,000 అంటున్నాం. అసలు కరోనా వచ్చినా రాకపోయినా కౌంట్ చేయండి, ప్రతి నిమిషానికి ఒక శవం లెగుస్తూ ఉంటది, ప్రతి నిమిషానికి ప్రపంచంలో ఒక శవం లెగుస్తూ ఉంటది. కారణం లోకంలో అనేక మంది మరణానికి వెళ్తున్నారు. వారు యేసు ప్రభుని ఎరగిన వారైతే ఆ అగ్ని అరదు, పురుగు చావదు అనే భయంకరమైన తీర్పులోకి వెళ్తున్నారు. మనం ఆ ప్రభు యొక్క మనసు ఎరిగిన వారం అయితే మనం నరకం ముందు నిలబడి అయ్యా నరకం భయంకరమైంది, ఆ ప్రభు మన కొరకు జీవాన్ని ఏర్పాటు చేశాడు, జీవంలోకి రావడం నీకు మేలు అని మనం చెప్పబద్దులమై ఉన్నాం. రక్షించబడ్డ మనం రక్షణ సువార్త భారం కలిగి ఉండాలని ఆయన మాట్లాడుతుండగా ఇప్పుడు కరోనా వల్ల చనిపోతున్న వాళ్ళు కౌంట్ చూసి భయపడుతున్నాం. ఏ కారణం లేకుండా చనిపోతున్నవారు ఎంతమంది ఉన్నారో లోకంలో శవాలకి, సమాధులకి కొద్దివేమీ లేదు. ప్రతి సమాధి, ప్రతి శవం మనకు జ్ఞాపకం చేస్తుంది యేసు ప్రభుని ఎరిగి మరణించాడా, యేసు ప్రభుని ఎరిగే తన జీవిత యాత్రను ముగించుకున్నాడా. అమ్మో యేసు ప్రభుని ఎరక్కపోతే ఎంత భయంకరమైన పరిస్థితులు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కొద్ది మాటల్ని ఆధారం చేసుకొని ప్రభుని స్తుతిద్దాం. దయచేసి మరొకసారి నేను అందరికి క్షమాపణ చెప్తా ఉన్నాను, ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది, చూసుకోలేకపోయిన ఆలస్యం అయింది. మార్నింగ్ 11:00 ఆరాధన జరుగుతుంది. దయచేసి 4 గంటల పాటు లోకంలో భయంకరమైన శ్రమ ఉంది,
లోకం మీద దేవుని ఉగ్రత కూడా మండుతా ఉంది. ఆయన పిల్లలుగా మనం సువాష్ నుండి ప్రార్థనలో గడిపితే మన ద్వారా మన డిపార్ట్మెంట్ కాపుదల, మన ద్వారా మన దేశానికి క్షేమం, మన ద్వారా ప్రపంచ దేశాలకు విడుదల ఆయన ఇస్తారు. ఆయన ఆయన ఎంత చేసేది ఆయన ప్రజల కొరకే. ఆ ప్రజలుగా మనం మొరపెడితే తప్పకుండా ఆయన విడిపిస్తాడు, తప్పకుండా ఆయన విడిపిస్తాడు, తప్పకుండా ఆయన విడిపిస్తాడు. కాబట్టి దయచేసి దయచేసి కొద్ది మాటలను ఆధారం చేసుకుని మనం ఆరాధన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రభు సిలువను బట్టి ప్రభుని స్తుతించండి. మనందరి పాప ఒప్పుకుందాం.
The person who was speaking with, if you call on hold, please stay on the line. మీరు మాట్లాడేది మీ కాల్ మీ కాల్ లో పెట్టారు. దయచేసి
సార్ ఏమైనా